వింటున్నారు కిడ్ స్టోరీస్ ఇన్ తెలుగు పాడ్కాస్ట్ బై సీతారాం, రేయాన్ష్ అండ్ స్నిగ్ధ. మనం వింటున్నాం ముగ్గురు మాంత్రికుల కథ. రేయాన్ష్, లాస్ట్ పాడ్కాస్ట్లో ఏం జరిగింది? రేయాన్ష్, లాస్ట్ పాడ్కాస్ట్లో ఏం జరిగిందో నేను డెఫినెట్గా మళ్ళీ రివైజ్ చేస్తా కదా, మళ్ళీ ఎందుకు అడుగుతున్నానా? ఓకే, సో లాస్ట్ పాడ్కాస్ట్లో ఏం జరిగిందంటే, ఆ మాంత్రికుడు, మహామాంత్రికుడు అయినటువంటి పద్మపాదుడు అక్కడికి వచ్చిండు. వచ్చి పద్మపాదుడిని ఫస్ట్ అనుమానిస్తారు వాళ్ళు, వీడేనా రాబందు అని చెప్పి. పద్మపాదుడిని ఏం చేస్తారంటే ఒక కోరిక కోరుకుంటారు. ఏంటంటే, ఇంత చీకటి వేళలో రాబందు యొక్క సైన్యాన్ని పట్టుకోవడం అనేది ఇబ్బంది కదా అనేసరికి పద్మపాదుడు ఏం చేస్తాడు, చిరునవ్వు నవ్వుతాడు. నవ్వి, మీరేం టెన్షన్ పడకండి అని ఒక చిన్న రాయిని తీసుకొని రాయిని ముక్కలు ముక్కలుగా చేస్తాడు. రాయిని ముక్కలు ముక్కలుగా చేసి దాంట్లో నుంచి ఒక పెద్ద రాళ్ళను చిన్న రాళ్ళను రెండింటిని తయారు చేసి, పెద్ద రాళ్ళేమో పులులుగా, చిన్న రాళ్ళేమో తోడేలుగాలాగా చేస్తాడు. చేసి ఇక వాటిని విడిచిపెడతాడు. విడిచిపెట్టగానే ఏం జరుగుతుంది, అవి వెంబడిస్తాయి. ఆ రాబందు యొక్క సైనికులను అందరినీ వెంబడిస్తాయి. వెంబడించిన తర్వాత వాళ్ళంతా భయపడిపోయి మళ్ళీ ఎక్కడో వెళ్ళినరో అక్కడికే వచ్చేస్తారు అన్నట్టు వాళ్ళు. అది జరిగినటువంటి కథ. ఇప్పుడు ఏం జరిగింది పాడ్కాస్ట్లో అంటే, పద్మపాదుడు ఇలా హెల్ప్ చేసేసరికి పద్మపాదుడు పింగళుడికి ఎడారి దొంగలు బిడారు వర్తకులను బంధించినటువంటి గుహ చూపించాడు. హసన్ గోరి సైనికులతో వెళ్ళి వర్తకులను విడిపించాడు. తర్వాత పింగళుడు కోరగా పద్మపాదుడు తన మంత్రశక్తి వల్ల తోడేళ్లను, పెద్ద పులులను సృష్టించి వాటితో ఎడారి దొంగలను చుట్టుముట్టించి తాను ఉన్న చోటుకు వాళ్ళని రప్పించాడు. ఈ ప్రాణభయంతో కేకలు పెడుతూ తాము ఉన్నటువంటి చోటుకు వచ్చిన ఎడారి దొంగలను చూసి హసన్ గోరి విజయ సూచకంగా నవ్వాడు. అంటూ గట్టిగా నవ్వాడు. ఎన్నో సంవత్సరాల నుంచి ఈ ఎడారి ప్రాంతాల్లో ప్రయాణించేటువంటి ఈ వర్తకులు అంటే బిజినెస్ చేసేవాళ్ళు, దోచుకొని బ్రతుకుతున్నటువంటి ఈ దొంగలు ఇంత తేలికగా తన చేతిలో చిక్కుతారని అతనెన్నడూ కూడా ఊహించలేదు. ఈ విజయానికి కారణం పద్మపాదుడైన నవాబు తనను తప్పక బహూకరిస్తాడని అతడు భావించాడు. ఆ కారణం వల్ల హసన్ గోరి పద్మపాదుడితో, పద్మపాద, మీ శక్తి సాటి లేనిది. ఈ ఇంతటి క్రూరమైనటువంటి ఈ దొంగలను పట్టుకునేందుకు చాలా సంవత్సరాల నుంచి నేను ప్రయత్నిస్తున్నాను. ఈరోజు మీ సహాయం వల్ల అది సాధ్యమైంది. ఇక ఈ ఎడారి ప్రాంతం వర్తకులకు, యాత్రికులకు ప్రయాణ యోగ్యం అవుతుంది. మీ దయకు చాలా కృతజ్ఞుణ్ణి అన్నాడు. పద్మపాదుడు చిరునవ్వు నవ్వుతూ, హసన్, నేను చేయవలసిన సహాయమేదో చేశాను. ఇక ఈ దొంగలను విచారించి శిక్షించవలసిన వాడివి నువ్వు. నా పెద్ద పులులను, తోడేళ్లను నేను ఉపసంహరించుకుంటున్నాను, అంటే వాపస్ చేసేసుకుంటున్నాను అంటాడు. అంటూ చేతులు రెండు పైకెత్తి ఏదో మంత్రం చదువుతాడు. మరుక్షణంలోనే తోడేళ్లు, పెద్ద పులులు మళ్ళీ మాయమైపోయి చిన్న చిన్న రాళ్ళు, పెద్ద రాళ్ళగా మారిపోయినాయి. పద్మపాదుడు తన గుప్పెళ్లలోకి వచ్చిన రాతి ముక్కలను హసన్ గోరికి, పింగళుడికి చూపి, ఇవే తోడేళ్లు, పెద్ద పులులు అంటూ వాటిని దూరంగా విసిరివేశాడు. హసన్ గోరి ఆజ్ఞాపించగానే అతడి సైనికులు ముందుగా దొంగల నాయకుడైనటువంటి రాబందుకు సంకెళ్ళు తగిలిస్తారు. తరువాత అతడి అనుచరులందరినీ కూడా ఒకటిగా మేకులతోటి, అంటే మేకులతోటి ఉన్నటువంటి ఒక పెద్ద బల్ల మీద తాళ్లతో కట్టి బంధిస్తారన్నట్టు. ఈ లోపల పద్మపాదుడు పింగళుణ్ణి పక్కకు తీసుకెళ్ళి, పింగళ, నీవు తిరిగి వెంటనే అవనంతి నగరం వెళ్ళాలనుకుంటున్నావా అని అడిగాడు. అవును పద్మపాద, ఈ దుర్మార్గులైనటువంటి నా అన్నలు నన్ను ఈ ఓడ సరంగుకు అమ్మిన తర్వాత మా అమ్మను కూడా చాలా హింసలు పెడుతూ ఉండి ఉంటారు. వాళ్ళు చాలా దుర్మార్గులని నాకు అర్థమైపోయింది. ఇలాగే చేశారు ఇదివరకు కూడా. వాళ్లకు కన్నతల్లి మీద ఎలాంటి ప్రేమ లేదు అన్నాడు పింగళుడు కంటిలో నీరు గారుస్తూ. నీ బాధలన్నిటికీ కారణం నీవు భల్లూకకేతుని యొక్క మంత్రాన్ని మర్చిపోవటం. ఇదిగో ఆ మంత్రం మళ్ళీ నీకు చెప్తున్నాను, ఈసారైనా చాలా జ్ఞాపకం పెట్టుకో బాగా, సరేనా అంటూ పద్మపాదుడు పింగళుడికి ఆ మంత్రం జ్ఞాపకం చేసి తన చేతి చిటికిన వేలికి ఉన్న ఉంగరాన్ని తీసి పింగళుడికి ఇస్తూ, ఇదిగో ఈ ఉంగరాన్ని కూడా జాగ్రత్తగా కాపాడుకో. నీకు ఎప్పుడైనా సరే నన్ను చూడాలని ఉంటే నీ మనసులో నన్ను తలుచుకొని ఈ ఉంగరాన్ని తాకితే చాలు, మరుక్షణం నేను నీ దగ్గరికి వచ్చి వాళ్తాను, సరేనా అన్నాడు. పద్మపాద, మీ మేలు ఎన్నటికీ మరవరానిది. మీ సహాయం వల్ల తిరిగి నేను నా కన్నతల్లిని చూడగలుగుతున్నాను. మీరు కూడా నా వెంట అవంతి నగరం రాగలరా? మిమ్మల్ని చూస్తే మా అమ్మ ఎంతో సంతోషిస్తుంది అన్నాడు పింగళుడు. పద్మపాదుడు పింగళుడి వైపు ప్రేమతో చూస్తూ, పింగళ, నీవు చేసిన మేలు మాత్రం నేనెలా మర్చిపోగలను? నీ సహాయం వల్లనే కదా నేను మహామాయుణ్ణి జయించగలిగింది. కనుక ఏదో ఒకనాడు నేను మీ ఇంటికి తప్పకుండా అతిథిగా వచ్చి మీ తల్లి దర్శనం కూడా చేసుకుంటాను. సరే, ప్రస్తుతానికి నేను ఈ బిడారు వర్తకులను వదిలి ఒంటరిగానే తీర్థయాత్రలకు బయలుదేరవలసి ఉంటుంది. ఇక వెళ్తాను అంటూ చూస్తుండగానే మాయమైపోయాడు. పింగళుడు హసన్ గోరి దగ్గరకు వెళ్ళి తాను తన దేశం బయలుదేరిపోతున్నట్లు చెప్పాడు. ఏంటి? హసన్ గోరి ఆశ్చర్యపడ్డాడు. ఏంటి పింగళ, ఇవేమి మాటలు? ఏదో పక్కన ఉన్న ఊరుకు బయలుదేరుతూ వెళ్తున్నాను అన్నంత తేలికగా చెబుతున్నావు? నీ దేశానికి ఈ దేశానికి ఎన్ని వేల మైళ్ళ దూరమో తెలుసా అని అడిగాడు. పింగళుడు చిరునవ్వు నవ్వి, హసన్, నా శక్తి సామర్థ్యాలు నీకు తెలియవు. నా వెంట ఆ కనబడే రాయి చాటుకు వచ్చావంటే నీకు ఒక అద్భుతమైన వ్యక్తి యొక్క దర్శనం కలిగేలా చేస్తాను. నీ సైనికులు ఆ ఎడారి దొంగలు గనక చూడటం మంచిది కాదు ఆ వ్యక్తిని అంటూ అక్కడికి పక్కనే ఉన్నటువంటి ఒక పెద్ద రాతి దగ్గరికి తీసుకొని వెళ్తాడు హసన్ గోరిని. పింగళుడు మనసులో మంత్రం జపించగానే భల్లూక కేతుడు అంటూ నవ్వుతూ ప్రత్యక్షమై అతడి ముందు మోకరించి, ప్రభో, ఏమి సెలవు? చాలా కాలంగా నన్ను మర్చిపోయారే మీరు అన్నాడు భల్లూక కేతుడు. భల్లూక కేతుడు యొక్క భయంకరమైనటువంటి ఆకారాన్ని చూస్తూనే హసన్ గోరి పెద్దగా అరిచాడు. అక్కడ నుండి పారిపోయే ప్రయత్నం చేశాడు. అంతలో పింగళుడు అతడి చెయ్యి పట్టుకొని ఆపుతూ, ఏ హసన్, నీకు వచ్చిన భయం ఏమీ లేదు. ఈ భల్లూక కేతుడు నా సేవకుడు అన్నాడు. ఈ రాక్షసుడు నీకు సేవకుడా అంటూ హసన్ గోరి మరింత ఆశ్చర్యపడ్డాడు. అవును అంటూ పింగళుడు భల్లూక కేతుడు భుజాల మీదకు ఎక్కి, హసన్, ఇక నేను నా దేశం పోతున్నాను. ఆకలి దప్పులతో అలమటించే నన్ను రక్షించావు, సర్వదా నేను నీకు కృతజ్ఞుణ్ణి అని భల్లూక కేతుడితో సహా ఇలా అంటూ ఉన్నాడు. భల్లూక కేతుడితోటి, భల్లూక, నన్ను అవంతి నగరంలోని నా ఇంటికి చేర్చవా అన్నాడు. భల్లూక కేతుడు పెద్దగా, అలాగే ప్రభు అంటూ ఆకాశంలోకి లేచి సముద్రాలు, నదులు, కొండలు దాటి సూర్యోదయానికల్లా పింగళుణ్ణి అవంతినగర పరిసరాల్లోని అతడి ఇంటి వద్ద దింపాడు. పాడుబడినటువంటి ఇంటిలో ఉన్న చూస్తుండగానే పింగళుడు ఆశ్చర్యపోయాడు. అతడు ఇంటి తలవాకిట సమీపిస్తుండగానే బక్క చిక్కిపోయి నీరసమైనటువంటి స్థితిలో ఉన్న తల్లి కనబడింది. చాలా ఆపుకోలేనటువంటి దుఃఖం వచ్చేసింది పింగళుడికి. అమ్మా అంటూ తల్లిని కాగులించుకున్నాడు. తల్లి ఒక్క క్షణకాలం ఆశ్చర్యపోయింది. అంతలో తన కుమారుణ్ణి గుర్తించి, నాయనా పింగళ, జీవించే ఉన్నావా? ఎంత అదృష్టవంతురాలేనరా అంటూ ఏడుస్తుంది. పింగళుడు తల్లిని, ఏడవకమ్మా, బాధపడకు అమ్మా, ఇక మనకు వచ్చిన భయం ఏమీ లేదు. దుర్మార్గులైన నా అన్నలు ఎక్కడ ఉన్నారమ్మా అని అడిగాడు. నాయన, వాళ్ళు నీకు చేసిన ద్రోహానికి శిక్ష అనుభవిస్తున్నారు. వాళ్ళిద్దరినీ రాజు కారాగారంలో బంధించాడు అన్నది తల్లి. అలా అయితే నీవింత దీనస్థితిలో ఉన్నావేమమ్మా? నేను వదిలిపోయినటువంటి ధనం, ఆ మహత్తుగల సంచి ఉన్నవి కదా, నీ కడుపు నిండా నువ్వు తినొచ్చు కదా అందులో నుండి అని అడిగాడు పింగళుడు. తల్లి ఇక తనకు వస్తున్నటువంటి దుఃఖాన్ని దిగమింగుతూ, నాయన, వాటి కోసమే కదా రాజు వాళ్ళను కారాగారంలో పడవేశాడు అంటూ పింగళుడికి జరిగిన సంగతంతా చెప్పింది. ఓడసరంగుకు బానిసగా చెక్కిన తర్వాత ఏం జరిగిందో కూడా చెప్పింది. తల్లి చెప్పిందంతా విని పింగళుడు కోపోద్రేకంతో వణికిపోయాడు. అమ్మా, ఈ అవంతినగర రాజుకు తగిన ప్రతీకారం నేను చేస్తానమ్మా అంటూ అతడు భల్లూక కేతుణ్ణి మళ్ళీ పిలిచాడు. ప్రభో, ఏమి సెలవు అంటూ భల్లూక కేతుడు ప్రత్యక్షమయ్యాడు. భల్లూక, అవంతినగర రాజు నా అన్నలిద్దరిని కూడా చెరసాలలో బంధించాడు. వారిని తక్షణం ఇక్కడికి తేవాలి. అంతేకాదు, అతడి కోశాగారంలో ఉన్నటువంటి ధనాన్ని మొత్తాన్ని కూడా ఇక్కడికి తీసుకొని రావాలి. మహత్తుగల సంచిని కూడా నువ్వు తీసుకొని రావాలి. అది అతడి దగ్గరే ఉన్నది, దాన్ని కూడా తీస్తావా అని అన్నాడు పింగళుడు. మీరు ఏమి ఆజ్ఞాపిస్తే అది తెస్తాను ప్రభు అన్నాడు భల్లూక కేతుడు. అంటూ ఆ భల్లూక కేతుడు మాయమైపోతాడు. పాతాళంలో నుంచి రాజభవనంలోకి ప్రవేశించి ధనాగారంలో ఉన్నటువంటి మొత్తం ధనాన్ని, మహత్తుగల సంచిని తీసుకొని కారాగారంలోకి వెళ్ళాడు. భల్లూక కేతుని చూస్తూనే పింగళుడి అన్నలు, జీవదత్తుడు, లక్షదత్తుడు కెవ్వున కేక వేసి మూర్చపోయారు. భల్లూక కేతుడు క్షణంలో వారిద్దరినీ భుజాల మీద వేసుకొని పింగళుడి దగ్గరికి వచ్చి, ప్రభో, ఇదిగో మహత్తుగల సంచి. హహా, ఈ మూటలో రాజు ధనాగారంలో ఉన్న డబ్బంతా ఉంది. ఇదిగోండి, మీ అన్నలు కూడా తెచ్చాను అంటూ అన్నిటినీ పింగళుడు ముందు ఉంచాడు. మూర్చపోయిన కుమారులను చూడగానే మళ్ళీ తల్లికి వాళ్ళ మీద ప్రేమ కలిగింది. ఆమె వాళ్ళ ముఖాల మీద నీరు జల్లి, నాయనలారా, నాయనలారా అంటూ ప్రేమగా పలకరించింది. జీవదత్తుడు లక్షదత్తుడు కళ్ళు తెరిచారు. ఎదురుగా వాళ్లకు తల్లి పింగళుడు కనిపించేసరికి ఒక్కసారిగా పై ప్రాణాలు పైన పోయినట్టయింది. వాళ్ళిద్దరూ కూడా ఎంతో పశ్చాత్తాపంతో కుమిలిపోతూ, అమ్మ పింగళ మమ్మల్ని క్షమించండి, మాకు బుద్ధి వచ్చింది, మా పాపాలకు ఆ చీకటి కోట్లలో ప్రాయశ్చిత్తం అనుభవించాం అన్నారు. ఆ మాటలతో పింగళుడికి కూడా వాళ్ళ మీద జాలి కలిగింది. అయినా అతడు వాళ్ళిద్దరి వైపు కోపంగా చూస్తూ, మీ ఇద్దరికన్నా పరమ నీచులు ద్రోహులు లోకంలో ఎక్కడా ఉండరు, కావాలంటే ఈ క్షణానే మీ ఇద్దరిని భల్లూక కేతుడి చేతిలో పాతాళంలో పూడ్చిపెట్టించగలను, కానీ మీరిద్దరూ నాకు అన్నలైనటువంటి గౌరవంతో ఈ ఒక్కసారికి మిమ్మల్ని క్షమిస్తున్నాను. ఒకవేళ తిరిగి మీరు ఏనాడైనా నాకు కానీ అమ్మకు కానీ ద్రోహం తలపెట్టారో మిమ్మల్ని ముక్కలు ముక్కలుగా నరికేస్తాను అని కోపంగా అన్నాడు. క్షమించు తమ్ముడు, మాకు బుద్ధి వచ్చింది అన్నారు జీవదత్తుడు లక్షదత్తుడు ఒకేసారి. పింగళుడు మహత్తుగల సంచిని తల్లికి ఇస్తూ, అమ్మ వెంటనే భోజనం సంగతి చూడు అని చెప్పి భల్లూక కేతుణ్ణి దగ్గరకు పిలిచి, భల్లూక, నదీ తీరాన కనబడుతున్న ఆ చెట్ల గుంపులో ఈ రాత్రి నువ్వు ఉండు, సూర్యోదయం అయ్యేలోగా నాకు ఒక చక్కని భవనం కట్టించు. ఆ భవనం అన్నిట్లో అవంతి నగర రాజప్రసాదాన్ని మించిపోవాలి, తెలిసిందా? అంటే రాజప్రసాదం అంటే రాజభవనం కంటే అద్భుతంగా ఉండాలి అని అంటాడు. ఆ చిత్తం ప్రభో, భల్లూక పర్వతాల్లో ఉన్న నా అనుచరుల్లో గొప్ప గొప్ప శిల్పులున్నారు, కో అంటే వాళ్ళంతా క్షణాల మీద వచ్చి దిగుతారు, ఆ గుంపును పిలుచుకొని రావాలా, ఇప్పుడే పని ప్రారంభించాలా అని అన్నాడు భల్లూక కేతుడు. పగటి వేళలో నీ రాక్షసులంతా ఇక్కడికి వస్తే అందరూ మిమ్మల్ని చూసి పారిపోతారు, ఇక్కడ ఎవ్వరు ఉండడానికి ఇష్టపడరు, ప్రజలందరూ కూడా నగరం వదిలి పారిపోవటం నాకు ఇష్టం లేదు, కనుక సూర్యాస్తమయం అయిన తర్వాత అంటే రాత్రిపూట పని ప్రారంభించు అన్నాడు పింగళుడు. ఆ చిత్తం ప్రభో, భల్లూక పర్వతాలకు వెళ్ళి నా అనుచరులకు ఈ సంగతి చెప్పి పొద్దుపోయేసరికి పని ప్రారంభిస్తాను అంటూ భల్లూక కేతుడు మాయమైండు. మరి భల్లూక కేతుడు మంచి భవనం కట్టి ఇచ్చిండా, ఏం జరిగింది? అంతలోపనే భల్లూక కేతుడు మోసం చేసి పారిపోయిందా? లేకుంటే ఆ రాజుకు ఈ విషయం తెలిసి ఏమైనా చెప్పిండా, పింగళుడితో ఏమైనా అన్నాడా అనేది నెక్స్ట్ పాడ్కాస్ట్లో విందాం.